Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెనెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మీకు ఎప్పుడైనా సరే ఒక డాక్టర్కి సీరియస్ రోగం వచ్చింది అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అబ్బా, డాక్టర్కి కూడా రోగాలు వస్తాయా అనిపిస్తుంది. వాళ్ళు మనుషులే కదా, అదొక ప్రొఫెషన్ అంతే. కానీ మనం ఆ క్షణంలో అది మర్చిపోతాం. ఏం డాక్టర్కి వైరల్ ఫీవరా, ఇంకా మనల్ని ఎవరు కాపాడతారా అన్న టైప్లో బిల్డప్ ఇస్తాం. కానీ ఎవరికైనా వస్తుందన్న విషయం అంత తొందరగా మనము ఎందుకో మనకి మైండ్లో సింక్ అవ్వదు. అలాగే ఏదైతే ఒక ప్రొఫెషన్లో ఉంటారో ఆర్ ఏదైతే ఒక పని చేస్తారో వాళ్లే దానికి బుక్ అయిపోవడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, అతనే జైల్లో ఉండాల్సి వచ్చింది అనుకోండి, మనకి కొంచెం ఆశ్చర్యంగా వియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. అది ఏ ప్రొఫెషన్లో అయినా సరే. కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకేంటంటే ఏంటిది అసలు, కొంచెం కూడా వీళ్ళకి అంటే అదే ప్రొఫెషన్లో ఉన్నారు, దాంట్లో వాళ్ళకి లోటుపాట్లు తెలుసు, ఏం చేస్తే ఏం జరుగుతుందనే తెలుసు, అలాంటప్పుడు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంటారన్న విషయం మనకు అర్థం కాదు. చాలా రకాలుగా మనం వాళ్ళని తిట్టేసుకుంటూ ఉంటాం. అలాగే మనీ లాండరింగ్ మీద పుస్తకం రాసిన అతను అదే కేసులో అరెస్ట్ అయితే ఎలా ఉంటుంది? చాలా ఫన్నీగా అనిపించదు? అదే జరిగింది. విషయం ఏంటంటే అసలు ఎవరు అనుకోలా ఇదేంటి ఇలా కూడా ఉంటుందా అని. మనీ లాండరింగ్ గురించి అంత పెద్ద పుస్తకం రాసింది అంటే ఎలా ఉంటుందంటే, ఇది దొంగతనం చేయకుండా అంటే చేసినప్పుడు దొరికిపోకుండా ఎలా మనము తప్పించుకోవచ్చు అనేవాడు దొరికితే మనం ఎలా చూస్తాము, లేకపోతే డబ్బులు సంపాదించడం ఎలా అన్నవాడు, అట్లా ఏదైనా కానీ ఒకటి ఏదైనా ఒక అతను చెప్పినప్పుడు తను అందులోనే ఫెయిల్ అయ్యాడని కూడా మనకు చాలా నవ్వొస్తూ ఉంటుంది. అలాగే జరిగింది. డ్రగ్స్ అక్రమ రవాణా, మనీ లాండరింగ్, వ్యవస్థీకృత నేరాలు, హింస ఇట్లాంటి వాటి మీద పుస్తకం రాసినటువంటి అమెరికన్ ప్రొఫెసర్ ఒక అతను మనీ లాండరింగ్ కేసులోనే అరెస్ట్ అయ్యారు. ఎక్కడ ఏంటి అంటే నేను చెప్తా. లాటిన్ అమెరికాలో ఉన్న వెనిజులా ఉంది కదా, అక్కడి నుంచి సుమారు $25,00,000 మనీ లాండరింగ్ చేశారంటూ ప్రొఫెసర్ బ్రూస్ బాగ్లే మీద అమెరికన్ అధికారులు ఈ అభియోగాల్ని మోపారు. స్విట్జర్లాండ్ తర్వాత యుఏఈ ఇలాంటి కొన్ని కంట్రీస్లో బ్యాంక్ ఖాతాల నుంచి ఈ సొమ్ము అందుకున్నారని, ఈ తన దగ్గరే అట్టి పెట్టుకున్నారని వాళ్ళు చెప్పారు. ఈ డ్రగ్ ట్రాఫికింగ్ కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ వయలెన్స్ ఇన్ ద అమెరికాస్ అనే పేరుతోటి ప్రొఫెసర్ బాగ్లే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ కో రైటర్గా ఒక పుస్తకాన్ని వెలువరించారు. మనీ లాండరింగ్లో అసలు ఎలా ఉంటాయి, ఏంటి, ఎక్కడి నుంచి మనీ వస్తుంది, పూలింగ్ ఎలా జరుగుతుంది, వీళ్ళకి తెలియకుండా ఒక అంటే సీక్రెట్ అకౌంట్ని మెయింటైన్ చేయడం, ట్రాన్సాక్షన్స్ అవి అసలు మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్ పెరిగినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఆ పుస్తకంలో రాశారు. బాగ్లే అమెరికాలో ఫ్లోరిడాలో మయామి యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మనీ లాండరింగ్ అభియోగాలను అతనైతే ఖండించాడు, ఆబ్వియస్లీ మన గాయంలో కోట శ్రీనివాసరావు లాగా, నేను ఏ తప్పు చేయలేదు అది ఇది అని చెప్పి. బట్ తన మీద ఆ అభియోగం మాత్రం ఉంది, అక్యుజేషన్ మాత్రం ఉంది. న్యూయార్క్లో ఉన్న అధికారులు ఏమంటారంటే, ఈ బాగ్లే తన భార్య ఆఫీసర్లు డైరెక్టర్లుగా ఒక కంపెనీని బాగ్లే నమోదు చేయించాడు, ఆ కంపెనీకి ఫ్లోరిడాలో ఉన్నటువంటి ఒక బ్యాంకులో అకౌంట్ని తెరిచారు. 2017 నవంబర్లో ఈ అకౌంట్కి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా పనిచేసేటటువంటి ఒక ఫుడ్ ఆర్గనైజేషన్ నుంచి నిధులు రావడం స్టార్ట్ అయింది. ఈ ఆర్గనైజేషన్ ఒక కొలంబియా వ్యక్తిని కంట్రోల్లో ఉన్నదన్నమాట. కాకపోతే అతని పేర్లు, అతని వివరాలు అండ్ ఆ ఫండ్స్ వెనిజులా నుంచి ఎలా వచ్చినాయి అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు. అన్నీ డీటెయిల్స్ కనుక చెప్పేస్తే రేపు పొద్దున వాళ్ళు తప్పించుకోవడానికి ఏదైనా లూప్ హోల్స్ వెతుక్కోవచ్చు అన్న ఉద్దేశంలో. బట్ దెన్ మనీ లాండరింగ్ రూపంలో డబ్బు తరలించే విషయం మీద అది గుర్తించడం చాలా కష్టమైన పని అని తన బుక్లో రాసినట్టుగానే బాగ్లేకి వచ్చినటువంటి నిధులు వెనిజులాలో ఉన్న ఒక ఇల్లీగల్ కార్యక్రమానికి, ఒక అవినీతి పథకానికి సంబంధించినటువంటి సొమ్ము అని ప్రాసిక్యూటర్స్ అక్యూజ్ చేస్తున్నారు. వెనిజులాలో చాలా అత్యున్నత స్థాయిల్లో అవినీతి ద్వారా పోగేసినటువంటి సొమ్ము తరలింపుకి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థలను ఉపయోగించడాన్ని అడ్డుకోవడానికి అమెరికా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రస్తుతం చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే బాగ్లే మీద కేసు కూడా నమోదైంది. వెనిజులాలో విపరీతమైనటువంటి క్రైసిస్ ఉంది, ద్రవ్యోల్బణము, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా లో అయిపోయింది. దీనివల్ల లక్షల మంది ప్రజలు మిగతా దేశాలకు వలసపోతున్నారని మొన్న మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం మీకు గుర్తుంటే కనుక. సో అలాంటి ఒక పరిస్థితుల్లో ఇంత మనీ లాండరింగ్ జరుగుతూ ఉంటే మరి పరిస్థితి ఏంటి కదా? మనీ లాండరింగ్కి ఇట్లాంటి కుట్ర ఒకటి పన్నారనే అభియోగము, మనీ లాండరింగ్కి పాల్పట్టడం అనే రెండు అభియోగాలు బాగ్లే మీద నమోదైనాయి. ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ అదే గనక నిజము అని తేలితే ఒక్కొక్క అభియోగానికి గరిష్టంగా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అరెస్ట్ తర్వాత బాగ్లేని అధికారులు మయామి ఫెడరల్ కోర్టులో అటెండ్ చేయించి $3,00,000 పూచీకత్తు మీద ఆయన్ని బెయిల్ మీద విడుదల చేశారు. ఇదివరకు కోర్టు కేసుల్లో నిపుణుడైనటువంటి సాక్షిగా ఆధారాలను కూడా సమర్పించారు బాగ్లే. అమెరికా సెనేట్ కమిటీలో ఎదుట హాజరై సాక్ష్యం కూడా చెప్పారు. ఇక బాగ్లే తాజా కేసుల మీద అమెరికన్ దర్యాప్తు సంస్థ, మన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా FBI, దాని అసిస్టెంట్ డైరెక్టర్ అనేది ఏంటంటే మిస్టర్ విలియం, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఆయన. ఆయన అనేది ఏంటంటే వాళ్ళ నేరాలతోటి వచ్చిన డబ్బును తరలించడానికి నేరస్తులు చాలా పద్ధతులు అనుసరిస్తారు. సో వెనిజులా ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుని మిగతా దేశాలకి విజయవంతంగా తరలించడంలో ప్రొఫెసర్ బాగ్లే తోడ్పడ్డారు అని వాళ్ళ అభియోగం. అయితే ఈ వ్యవహారంలో బాగ్లే చాలా లబ్ధి పొందారన్న విషయం కూడా తెలిసిందంటే ఇది అభియోగం కాదు, ఇది ఫ్యాక్ట్ అట. అంటే వాళ్ళకి ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, బట్ దే డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ రైట్ నౌ. ఇక బాగ్లే తరఫు న్యాయవాది డేనియల్ ఫోర్మన్ ఏమంటాడంటే, మయామి హెరాల్డ్ పత్రికతో మాట్లాడినప్పుడు వాళ్ళ అంటే వాళ్ళ కక్షిదారికి మద్దతుగా కేసుని బలంగా వాదిస్తాను, ఎందుకంటే ఇదంతా కూడాను చాలా పెద్ద కుట్రలాగా అనిపిస్తోంది, తను ఎప్పుడు అలాంటి పనులు చెయ్యడు అని అతను అంటాడు. ప్రస్తుతానికైతే బాగ్లే సెలవులో ఉన్నాడు. సో అభియోగాల నమోదు ఆయన వ్యక్తిగత అంశం కాబట్టి మేము దాని మీద ఎటువంటి ఒక స్టేట్మెంట్ని మేము ఇప్పుడు ప్రస్తుతం పాస్ చెయ్యము, ఎందుకంటే అది యూనివర్సిటీకి సంబంధించింది కాదు. ఇదంతా కూడాను తను ఎప్పుడైతే లీవ్లో సెలవుల్లో ఉన్నాడో అప్పుడు జరిగింది కాబట్టి మాకు అసలు సంబంధమే లేదు అంటున్నారు ఈ మయామి యూనివర్సిటీ వాళ్ళు. ఎందుకంటే అక్కడే కదా మరి పనిచేస్తుంది. తీరా ఇప్పుడు మొత్తం అది ప్రూవ్ అయింది అనుకోండి, ఆ యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వాడు మనీ లాండరింగ్ కేసులో ఉన్నవాడు ప్రొఫెసర్ అయితే పిల్లలకి ఏం చెప్తాడని చెప్పి అందరు తిడతారు. సో వీటన్నిటి వల్ల ప్రాబ్లం ఏమైందంటే వద్దులే అసలు మనకెందుకు అసలు ఏ స్టేట్మెంట్ పాస్ చేయకుండా ఊరుకోవడం ఉత్తమం అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టున్నారు. అందుకని ఆ విధంగా వాళ్ళు స్పందించారు. మొత్తానికి ఇది ఎలా ఉందంటే, మనీ లాండరింగ్ కేసు గురించి, మనీ లాండరింగ్ ఎలా చేస్తారు, ఏంటి, ఎలా కప్పిపుచ్చుకుంటారు, వాళ్ళని ఎలా పట్టుకోవచ్చు, వాళ్ళు ఎన్ని విధాలుగా తప్పించుకోగలరు, ఇంత విషయం మీద ఇంత పెద్ద పుస్తకం రాసిన ఆయన అదే మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇది కనుక ప్రూవ్ అయితే రేపొద్దు నా పుస్తకం ఎంతమంది కొంటారు అదనమాట సంగతి. ప్రస్తుతానికైతే ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయం గురించి నేను మాట్లాడతాను.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా?
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెనెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా నేను అంటే ఇంకో టాపిక్ గురించి మాట్లాడుతానన్నాను కదా, ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రాబ్లం గురించి చెప్పినా మా దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు అని అంటే సరేలే అదేంటది ఏదో సినిమా చిరంజీవి సినిమా ఉండాలి బాబు, బావగారు బాగున్నారలా కనుక అంటారు కదా, నా ప్రాబ్లంతో పోల్చుకుంటే నీదో ప్రాబ్లమా అన్నట్టు. అంటే నేను చాలా డిగ్నిఫైడ్గా చెప్పాను, అక్కడ వేరే పదం వాడతాడు. సో వేరే అంటే మరీ బండభూతం కాదండి, నా యదోతనంతో పోల్చుకుంటే నీదో యదోతనమా అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఏపీలో శాండ్ క్రైసిస్ అనగానే అబ్బో అసలు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, అది ఇది అసలు బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సి వస్తుంది, ఇసుక ఉన్న వాళ్ళు చాలా మంచి బాగా డబ్బున్న వాళ్ళు. మొన్న ఈ మధ్య మన వైజాగ్ దగ్గర అనకాపల్లిలోనో ఎక్కడో అమలాపురంలోనో ఒక వ్యక్తి పెళ్ళికి వెళ్ళాట, వెళ్ళినప్పుడు ఆ జంటకి ఒక డబ్బాడు ఇసుకని గిఫ్ట్గా ఇచ్చాట. అసలు అందరూ గుసగుసగా చెప్పుకున్నట్టు, బాబాయ్ ఇతనికి ఎంత డబ్బు ఉందో, డబ్బాడు ఇసుకని గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పి. దానికి మళ్ళీ హై సెక్యూరిటీ టైప్లో దాని ముందు దాని చుట్టూర మొత్తం బౌన్సర్లను పెట్టి ఇలాగా, అంటే ఇదంతా కూడా కార్టూన్ అనుకోండి, బట్ ఇసుకని మాత్రం గిఫ్ట్గా ఇచ్చాడు అనేది మాత్రం నిజమే. ఈ విధంగా అన్నప్పుడు అబ్బా అసలు ఏపీలో ఇసుక క్రైసిస్ మామూలుగా లేదు, శాండ్ క్రైసిస్ అని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టేసి ఓటు తెగ ట్రెండింగ్ చేసేసి అసలు ఏమైపోతుంది ఇసుక అంతా, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే అసలు ఇలా జరిగింది, వాళ్ళకి వీళ్ళకి డ్వాక్రా మహిళలకి అందరికీ తవ్వుకోవడానికి ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు లేదని వీళ్ళు అంటారు. వీళ్ళు వచ్చాకే ఇసుక గురించి ఇంత ప్రాబ్లం అవుతుంది, అది వరకు అంతా రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉంది, ఇప్పుడు అసలు ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటారు. ఇలా మొత్తానికి ఏదో జరుగుతూ ఉంది, సరే అది పక్కన పెట్టేసేయండి. పక్కన ఎందుకు పెట్టాలి, అదే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అంటారా, అది బర్నింగ్ టాపికే కానీ నాట్ జస్ట్ ఇన్ ఏపీ, అది మనం గ్రహించాల్సిన విషయం. మనం సాధారణంగా నేను మొన్న ఒక లైన్ చదివాను, ఏంటో నేను టాపిక్ జంప్ అవుతున్నాను ఇవాళ ఎందుకంటే టూ మెనీ లైన్స్ గుర్తొస్తున్నాయి నాకు నేను మాట్లాడుతున్నప్పుడు. మొన్న నేను ఒక లైన్ చదివాను అక్కడ, చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే ప్రపంచంలో ఒకవేళ గనక మన సమస్యని ఎదుటి వాళ్ళ సమస్యతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనే ఒక ఆఫర్ కనుక పెడితే, మన ట్రబుల్స్ని ఎదుటి వాళ్ళ ట్రబుల్స్తో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అని, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మీరు మాట్లాడుకొని ఓకే స్వాప్ అనగానే వాళ్ళ ట్రబుల్స్ మనకి, మన ట్రబుల్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి అని ఒక ఒప్పందం పెడితే అందరూ ఓ తెగ వచ్చేసి మూకుమ్మడిగా ఓకే నేను వాళ్ళ దగ్గర కూర్చుంటా వీళ్ళ దగ్గర కూర్చుంటా అని చెప్పి కూర్చొని వాళ్ళ సమస్యల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా. కట్ చేస్తే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ లోపు ఎవరి సమస్యలతో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారంట, ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి సిద్ధపడరుట. దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఎప్పుడు కూడాను మన సమస్యలే భూతద్దంలో కనపడి ఎదుటివాడు మొత్తం అసలు మంచి ఒక పెప్పీగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, ఒక్క నాకే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మనం అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా కనుక మనం వాళ్ళ లైఫ్లోకి తొంగి చూస్తే దీనికన్నా మనమే బెటర్ బాబు అనిపిస్తుంది. ఎంత చెట్టుకు అంత గాలని ఎప్పుడు కూడాను మన అదేది మన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులు చెప్తాడు కదా, ఎవరి లైఫ్ వాడికి వెయిట్గానే ఉంటుంది, పక్కనోడికే చాలా లైట్గా అనిపిస్తుంది. కాబట్టి మన పక్కన వాళ్ళని చూసినప్పుడు వీడికి ఏంటి బోలెడంత ఆస్తుంది, అందమైన భార్య ఉంది, ఆరు భర్త ఉన్నాడు, అదేంటి మంచి రత్నాలు లాంటి పిల్లలు, మంచి పేరు తెచ్చుకున్నారు, అసలు చైల్డ్ ప్రాడజీలు ఒక్కొక్కళ్ళు, అసలు ఏంటి వీళ్ళకి అసలు ఏ ప్రాబ్లము లేదు. మనకు చూడు ఫైనాన్షియల్ ప్రాబ్లము, పిల్లలు చూస్తే చదువు అవ్వట్లేదు, ఒక సొంత ఇల్లు కూడా లేదు, భార్య భర్త ఎప్పుడు చూడు అసలు సరిగ్గా మాట్లాడరు, ఇన్ని రకాలుగా అనుకుంటాం. బట్ కరెక్ట్గా వాళ్ళ జీవితంలోకి తొంగి చూస్తే ఒక డార్క్ ఏరియా ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటుంది, అండ్ ఆ జీవితంలో ఉన్న డార్క్ ఏరియా మామూలుగా ఉండదు,
అసలు మనము కనీసం ఊహించని కూడా ఊహించాం, బాబా ఇలా కూడా ఉంటుందా అనిపిస్తూ ఉంటుంది పూర్తిగా తెలుసుకుంటే కనుక. కానీ మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి, దట్ ఈస్ వాట్ వీ డూ. మనం ఎంతసేపు ఏంటంటే దుమ్మెత్తిపడడానికి రెడీగా ఉంటాం, కానీ ఎదుటి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని తెలుసుకుని కొంచెం ఏమైనా ఒక చెయ్యిద్దాము, చెయ్యిద్దాం అంటే హ్యాండ్ ఇవ్వడం కాదు, చేయూతనిద్దాం. ఎస్ రాదర్ దట్ ఈస్ గుడ్. చేయూతనిద్దాం అనుకునే టైంకి మనకి నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తాయి, ఇంకప్పుడు మనం బాబోయ్ ఇంత కష్టాలు మన వల్ల కాదు అనిపిస్తుంది. సరే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇసుక ప్రాబ్లం ఏపీలో ఉందనగానే ఆహా సూపరు, అక్కడ ఒక చోట ఇలా ఉంది ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఇలా మారింది కాబట్టి అంతకుముందు వాళ్ళు చేశారని, వీళ్ళు చేశారని అంతకుముందు వాళ్ళు ఇలా మొత్తం బ్లేమ్ గేమ్ ఆడడం అది క్వైట్ కామన్. సరే మరి వేరే చోట్ల కూడా ఇలాగే ఉంది, ఇంకా రాదర్ హత్యలు కూడా చేసుకుంటున్నారు వాళ్ళు అని అంటే మీరు నమ్ముతారా? అది కూడా ఎక్కడ? ఇసుక ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? ఎడారిలో ఉంటుంది. అలాంటి ఎడారి గల రాజస్థాన్లో ఇసుక కొరత అంటే మీరు నమ్ముతారా? నేను చెప్తాను కదా. విషయం ఏంటంటే రాజస్థాన్లో ఒక ఆగస్టులో అనుకుంటా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఆ తర్వాత నెలలో దక్షిణాఫ్రికాలో ఒక బిజినెస్ మ్యాన్ని కొంతమంది కాల్చి చంపారు. జూన్లో మెక్సికోలో ఒక ఎన్విరాన్మెంటల్ ఏమంటారు దాన్ని యాక్టివిస్ట్ అతను హత్యకు గురయ్యాడు. సరే ఇదేదో పెద్ద న్యూస్లో కనుక చెప్తారు కదా ఇక్కడ ఇది జరిగింది అక్కడ అది జరిగింది వింటూనే ఉండండి అన్న టైప్లో చెప్పాను. కానీ వీటన్నిటి మధ్య జాయినింగ్ ద డాట్స్ కామన్ పాయింట్ ఒకటే, ఈ సంఘటనలు జరిగిన ప్రాంతాలు వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా వీటన్నిటి వెనుక కారణం మాత్రం ఒకటే, బలంగా ఒక మోడ సోపరాండి అంటారు చూసారా, అలాంటి ఒక బలమైన రీజన్ మాత్రం ఇసుక. ఇసుక అంటారా ఇసుక అంటారా నాకు తెలియదు కానీ ఇసుకే అంటారు. ఎస్ దాని ప్రయారిటీని దాని ఇంపార్టెన్స్ని అందరూ పెద్దగా గుర్తించలేకపోవచ్చు, కానీ 21st సెంచరీలో అత్యంత ముఖ్యమైన వస్తువు ఇసుకే. ఇసుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు పెరుగుతున్నాయంటే మీరు నమ్మాలి. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక నేను 3 చెప్పాను కదా అవే. ఎందుకంటే అటు గ్లోబలైజేషన్ కానీ ఇటు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ అధునాతన నగరాలు ఏమైనా ఒకవేళ బిల్డ్ చేయాలి అని అంటే కనుక అవసరమైనటువంటి అత్యంత మౌలిక వస్తువు ఇసుక. అటు ఇళ్ళు ఆఫీసులు అపార్ట్మెంట్లు షాపింగ్ మాల్స్ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కట్టడానికి ఉపయోగించేది కాంక్రీట్ కంకర సిమెంటు ఇసుక కలిస్తేనే ఇది తయారవుతుంది. కాంక్రీట్ అనే కాదు ప్రతి కిటికీకి ఉండేటటువంటి గాజు కార్ల అద్దాలు ఫోన్ స్క్రీన్స్ కూడా ఇసుకని కరిగించే తయారు చేస్తారు. మరి ఫోన్స్ కంప్యూటర్స్లో ఉండే సిలికాన్ చిప్స్ దాదాపు ఏ ఎలక్ట్రానిక్ పరికరానికైనా సరే ఇసుకే ఆధారం. మరి ఆక్సిజన్ దొరకట్లేదని మొన్న చెప్పుకున్నాము, గాలి ప్యూరిటీగా లేదన్న విషయం మనకు అర్థమైంది, నీళ్లు అంతే ఆక్వాఫినా అని అవని ఇవని ఓ తెగ మనం ఆరో ఫిల్టర్ తోటి తెగ విపరీతంగా అలవాటు పడిపోయాము. మరి ఇప్పుడు ఇసుక భూమి మీద విపరీతంగా దొరుకుతుంది ఇసుక మామూలుగా అయితే కనుక, మరి ఏంటి ప్రాబ్లం? సహారా డెజర్ట్ నుంచి మొదలు పెడితే అరిజోనా డెజర్ట్ వరకు పెద్ద పెద్ద ఎడారుల్లో కుప్పలు తెప్పలుగా ఉండేది ఇసుకే కదా. అప్పుడేమో తిట్టుకుంటారు, ఏంట్రా బాబు ఈ చివరి నుంచి ఆ చివరికి కను చూపు మేర ఎక్కడ చూసినా ఇసుకే అని తిట్టేసుకుంటారు. అలా కాదు బీచ్కి వెళ్దామంటే బీచ్ పొడుగుతా ఇసుకే కదా మొత్తం, ఏ దేశంలో కూడా దానికి అసలు లోటు అనేదే లేదు. మరి అసలు అది తరిగిపోయే అవకాశం ఉన్నదా అన్న సందేహం మనకు ఆబ్వియస్లీ వస్తుంది, అంతే కదా. కానీ మనం నమ్మిన నమ్మకపోయినా ఇది ఫ్యాక్ట్, ఇప్పుడు ఇసుక కొరత ఎదుర్కొంటున్నాం. అండ్ ఇది ఇండియాతో ఆగిపోవట్లేదు, ఏపీతో ఆగిపోవట్లేదు, ఇండియాతో ఆగిపోవట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఇసుక మీద షార్టేజ్ అనేది ఖచ్చితంగా ఉన్నది. దీనికి సంబంధించి ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
మనీ హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెనెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం. నవంబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది. మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో శాండ్ క్రైసిస్, ఇసుక కొరత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వరల్డ్ వైడ్గా చూసుకుంటే నీటి తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్నటువంటి సహజ వనరులు ఏవైనా ఉన్నాయి అని అంటే అందులో ఇసుక ప్రధానంగా ఉంటుంది. వాటర్ తర్వాత ఏటా ఆల్మోస్ట్ 5,000 కోట్ల టన్నుల కంకర ఇసుక మిశ్రమాన్ని జనాలు వినియోగిస్తున్నారు, అంటే కాంక్రీట్ని వినియోగిస్తున్నారు. బ్రిటన్ లాంటి దేశాన్ని కప్పేసే అంతటి ఒక క్వాంటిటీ అది. ఇది 5,000 కోట్ల టన్నులు అంటే టోటల్ బ్రిటన్ని కప్పేసేయగలదు అంతటి ఇసుక, అంతటి కాంక్రీట్. సో మరి ఇంత వైడ్గా యూస్ చేస్తూ ఉంటే, ఇంత వైడ్గా మనకి దొరుకుతూ ఉంటే, మీరు గమనిస్తే సహారా, థార్, అరిజోనా బీచ్లు ప్రతి కంట్రీలో బీచెస్ ఉన్నాయి. మరి ఏంటి ఇంకా కూడా ప్రపంచంలో కొరత ఉన్నది అని అంటే, ఎందుకు అంటే ఎడారుల్లో లభించేటటువంటి ఇసుక పెద్దగా పనికి రాదు. ఎస్, ఎడారుల్లో లభించే ఇసుకలోని రేణువులు గుండ్రంగా, మృదువుగా ఉంటాయి, ఒకదాంతో ఒకటి అతుక్కొని ఉండలేవు. అందుకే ఆ ఇసుకతో కాంక్రీట్ని తయారు చేయడం కుదరదు. ఏదైనా సరే కన్స్ట్రక్షన్స్లో వాడేటటువంటి ఇసుక వాగుల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఉండేటటువంటి సరస్సుల్లో దొరుకుతుంది. దీనిలో ఉన్న ఇసుక రేణువుల్ని ఒక అవేంటంటే ఒక యాంగిల్స్లో ఉంటాయి అన్నమాట. ఇలా రౌండ్గా గుండ్రంగా ఏదో జారిపోయేటట్టు అలా ఉండవు. ఈ ఇసుకకి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, నదీ తీరాలు, సరస్సుల నుంచి ఇసుక మొత్తం ఖాళీ అవుతుంది. చాలా దేశాల్లో ఎన్నో నేరం చేసే ముఠాలు ఇసుకను ఒక వ్యాపారంగా మార్చుకుని బ్లాక్ మార్కెట్లో ఇసుకను అమ్ముతున్నారు. అందుకనే అసలు అదొక పెద్ద ఆదాయ వనరు అన్నమాట చెప్పాలంటే. అందుకే ఎక్కడ చూడండి ఇసుక విషయంలో బ్లాక్ మార్కెట్ని అరికడతామని చెప్తున్నది. అందుకనే ప్రతి 7,000 కోట్ల టన్నుల మేర ఒక న్యాచురల్ రిసోర్స్ని వెలికి తీసి వాడుకుంటుంటే ప్రపంచం మీద, మనుషుల జీవితాల మీద ఖచ్చితంగా భారీ దుష్ప్రభావాలు ఉండకుండా ఉంటాయా మీరు చెప్పండి? అండ్ ఈ స్థాయిలో ఇసుక వినియోగం పెరగడానికి కొంచెం కోర్ సివిలైజేషన్ ఆర్ కోర్ ఇండస్ట్రియలైజేషన్ ఆర్ కోర్ మోడర్నైజేషన్ కారణం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రూరల్ ఏరియాస్లో గనక ఇంత ఇదిగా లేకుండా ఉన్నది అని అంటే కారణం జనాలు రూరల్ ఏరియాస్ని వదిలేసి పట్టణాలకి వలసి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుంది. డెవలప్మెంట్ అవుతున్నటువంటి దేశాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంది, డెవలప్ అయిన దేశాల్లో కొంచెం తక్కువగా ఉంది. అసలు మానవ చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంతో అన్ని సిటీస్ విస్తరిస్తున్నాయి. అది మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ముందే జరుగుతుంది. ఇంతకుముందు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి అని అంటే అదో పెద్ద ఊరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అంటే అబ్బో చాలా దూరం బాబోయ్, అలాగా వెళ్తూనే ఉండాలి అనుకునేవాళ్ళు. ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ దాటిన తర్వాత, అంటే రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత కూడా వెంచర్స్ వేసేసి ప్లాట్లు వేసేసి అమ్మేసి అక్కడ గేటెడ్ కమ్యూనిటీలు కట్టేసి మౌంట్ ఓపెరాలు గేటెడ్ కమ్యూనిటీలు అన్నీ ఉన్నాయిగా. అదేదో ఒక సిటీలో ఉన్నట్టే అక్కడికక్కడ ఎక్కడికక్కడ ఒక చిన్న ఊరులాగా తయారైపోయి సిటీ, అసలు సిటీ అవుట్స్కర్ట్స్ అనే దానికే అర్థాలు మారిపోయి జియోగ్రఫికలీ చూసుకుంటే మ్యాప్ మొత్తం అలాగ జరిగిపోతుంది ఎంతసేపటికి సిటీ అవుట్స్కర్ట్స్ విషయంలో. సో ఈ విధంగా చూసుకుంటే ఎంత ఫాస్ట్ పేస్లో డెవలప్ అవుతుంది మనకు అర్థమవుతుంది కదా. ప్రస్తుతం ప్రపంచంలో ఈ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి జనాభా 420 కోట్లు. 1950తో పోలిస్తే ఇది 4 రెట్లు పెరిగింది. అండ్ వచ్చే 30 ఏళ్లలో ఇంకో 250 కోట్ల మంది ఇలాగే సిటీస్ బాట పడతారు. అంటే ఏటా న్యూయార్క్ పట్టణ జనాభాకి 800 మంది నగర జీవితంలోకి వస్తున్నారు. మరి అంతటి జనాభాకి ఇళ్ళు అండ్ ఆ ఎక్స్పాండ్ అయిన సిటీస్కి రోడ్స్ ఇంకా మిగతా ఏదైనా సరే వసతులు అన్నీ ఇవ్వాలి కదా. అలాంటి మౌలిక వసతులు సమకూరాలి అని అంటే భారీ స్థాయిలో ఇసుక అవసరం. అయితే 2000 సంవత్సరం తర్వాత ఇండియాలో నిర్మాణాల కోసం ఇసుక వినియోగం 3 రెట్లు పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉన్నది కూడా. 20th సెంచరీలో మొత్తంలో అమెరికా వినియోగించిన దానికన్నా ఎక్కువ ఇసుకని ఒక చైనా దేశం మాత్రమే గత 10 ఏళ్లలో ఉపయోగించింది అని ఒక అంచనా. అంతలా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. అంటే నిర్మాణాలకనే కాదు ఆర్టిఫిషియల్గా నేలను సృష్టించడానికి కూడా ఇసుకను వాడుతున్నారు. అండ్ మెయిన్ ఏంటి తెలుసా, బీచ్ల్లో ఉన్న ఇసుకని ఎటు మనము బీచ్ కానీ లేకపోతే నదుల్లో నదీ తీరాలు కానీ సరస్సుల తీరాలు కానీ లేకపోతే మన సముద్ర తీరాలు కానీ ఇట్లా అన్నీ మనము ఎంతలా వాడేస్తున్నామంటే ఆఖరికి సముద్రంలో అడుగున, అంటే సముద్రం మధ్యలో అడుగున ఉండే ఇసుకని పెద్ద పెద్ద ఓడల ద్వారా తవ్వి తీర ప్రాంతాల్లో కొత్తగా నేలను సృష్టిస్తున్నారు. మీరు గమనిస్తే నేను ఈ మాట చెప్పడానికి కారణం మీకు అర్థమవుతుంది. దుబాయ్లో ఈ పామ్ ట్రీ ఆకారంలో ఒక ఐలాండ్ సముదాయాన్ని ఇట్లాగే కదా సృష్టించింది. అండ్ నైజీరియాలో లాగోస్ తీరంలో 9.7 స్క్వేర్ కిలోమీటర్స్ నేలని ఇలాగే ఏర్పాటు చేశారు. చైనా కూడా ఆఖరికి కోస్టల్ లైన్లో 100ల మైళ్ళని నేలగా మార్చేసింది. అటు ఐలాండ్స్ని వాటిలో విలాసవంతమైన రిసార్ట్స్ని నిర్మించి అసలు టూరిజం డెవలప్ చేసుకోవడానికి ఉన్న ఇంట్రెస్ట్, ఇంకా మరి మిగతా వాటికి అంటే మౌలిక వసతులకి ఎలా అయితే మనకి కావాలి అన్న విషయాన్ని ఎందుకు విస్మరిస్తారనేది నాకు అర్థం కాదు. మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకతోటి సింగపూర్ 40 ఏళ్లలో 130 చదరపు కిలోమీటర్ల నేలని పెంచుకున్నదంటే మీరు నమ్ముతారా? ఎస్, మిగతా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఇసుకతోటి 130 చదరపు కిలోమీటర్ల నేలను సృష్టించింది సింగపూర్ 40 ఏళ్లలో. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఎంత ఎఫర్ట్ చేయడానికైనా సరే దేశాలు వెనకాడట్లేదు. అందులోనూ సింగపూర్ చాలా చిన్న దేశం, స్టిల్ డెవలప్మెంట్ విషయంలో మటుకు ఒక రేంజ్లో అందరికీ ఒక ఆదర్శవంతమైన దేశంగా నిలబడింది. అలా నిలబడటంలో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి మరి ఎంత వెచ్చించిందో మీరు ఆలోచించండి ఈ లెక్కన. ఇలా సముద్రపు అడుగున ఉండే ఇసుకని తవ్వడం వల్ల కోరల్ రీఫ్స్ దెబ్బతింటున్నాయి అండ్ వాటర్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ సముద్రపు జీవాల మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది. మలేషియా, కాంబోడియా లాంటి దేశాల్లో అసలు ఫిషర్మెన్ అయితే వాళ్ళ జీవనోపాధినే మానుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు ఏమి ఉండట్లా ఇసుకని తవ్వే క్రమంలో అక్వాటిక్ యానిమల్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. 1985 నుంచి ప్రపంచవ్యాప్తంగా 13,563 చదరపు కిలోమీటర్ల ఆర్టిఫిషియల్ ల్యాండ్ని సృష్టించారు. ఇది ఒక డచ్ పరిశోధక బృందం చెప్పింది. సముద్రం అడుగు నుంచి ఇసుక తీసే ప్రక్రియలు ఖచ్చితంగా పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. అడుగున జీవించే సముద్ర జలం ఏవైతే ఒక వాటి ట్రేసెస్ ఉంటాయో అవన్నీ నాశనం అయిపోతున్నాయి. అండ్ ఇసుకను తీసే ప్రక్రియలు వెలువడుతున్నటువంటి బురద చేపలకు కూడా ఊపిరిలు ఆడకుండా చేస్తుంది. అండ్ సన్లైట్ అసలు పడదు, ఎందుకంటే మామూలుగా మీరు ఇసుక కనుకున్నదనుకోండి, దాని లోపలగా ఇంకెక్కడో చిన్న చిన్న నాచు లాంటిది ఒకటి ఉంటుంది, అదంతా కూడా సూర్యరశ్మిని అడ్డుకుని వాటి అడుగున జీవించే మొక్కలు ఇట్లాంటి ఇసుక తవ్వకాల వల్ల నాశనం అయిపోతున్నాయి. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైనా, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు ఆర్జే వెనెలా గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం నవంబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి శాన్ క్రైసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం. వియత్నాంలో ఉన్నటువంటి మీకాంగ్ డెల్టాలో క్రమంగా ఇసుక కనుమరుగవడానికి కారణం నదిలో నుంచి ఇసుకను తీయడం అది. అండ్ ఈ డెల్టా ప్రాంతంలో 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఆ దేశానికి ఆహార అవసరాలతో సగం వరకు ఈ ప్రాంతమే తీరుస్తుంది. అవన్నీ కూడా ఇక్కడ పండే వరి మిగతా ఏదైతే ఆగ్నేయ ఆసియా ఉందో ఆ ఆగ్నేయ ఆసియాలో ఉన్నటువంటి వాళ్ళ ఆకలిని తీరుస్తుంది. అయితే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల సముద్ర మట్టం పెరుగుతుంది. దాంతో ప్రతిరోజు ఈ డెల్టా ప్రాంతంలో 2 ఎకరాల భూమి కనుమరుగైపోతుంది. మరోవైపు డెల్టా ప్రాంతంలో ఇసుకని కొంతమంది అక్రమంగా తవ్వేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. చాలా శతాబ్దాలుగా మధ్య ఆసియాలో ఉన్నటువంటి పర్వతాల్లో నుంచి మీకాంగ్ నది ప్రవాహంలో ఇసుక కొట్టుకొస్తూ ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా కొన్ని దేశాల మధ్యలోనే నది అడుగు నుంచి భారీ మొత్తంలో ఇసుకను తవ్వడం స్టార్ట్ చేయడం వల్ల ఒక్క 2011లోనే ఈ నది నుంచి ఒక 50 మిలియన్ టన్స్ ఇసుకను తవ్వేశారని 2013లో ముగ్గురు ఫ్రెంచ్ పరిశోధకులు జరిపినటువంటి పరిశోధనలో తెలిసింది. ఇదే సమయంలో మీకాంగ్ నది మీద ఈ మధ్యకాలంలో 5 భారీ ఆనకట్టలని కట్టారు. చైనా, లావోస్, కాంబోడియాలో మరో 12 ఆనకట్టలు నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ డ్యాంల కారణంగా డెల్టా ప్రాంతానికి ఇసుక ప్రవాహం తగ్గిపోతుంది. ఫలితంగా అక్కడ విపరీతమైన శాండ్ క్రైసిస్ స్టార్ట్ అయింది. ఓ పక్క డెల్టా ప్రాంతం కోతకి గురవుతోంది, కానీ ఆ కోతను భర్తీ చేసేటటువంటి న్యాచురల్ ఫినామినల్ ఏది కూడాను జరగట్లా, దానికి ఆటంకం వస్తుంది. ఫలితంగా ఈ సెంచరీలో ఆఖరి నాటికి ఈ డెల్టాలో ఆల్మోస్ట్ సగభాగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందిట. పరిస్థితి మరింత దిగజారేలాగా కాంబోడియా, లావోస్లోని మేకాంగ్ నదితో పాటు మిగతా జలవనరుల్లో పూడికలు తీయడం వల్ల నది ఒడ్డు మొత్తం కూలిపోతుంది. దాంతో ఏంటి, పంట పొలాలన్నీ కూడాను కోతకు గురవుతున్నాయి. అంతే కదా, ఫ్లడ్స్ వచ్చినా ఇంకేముంటుంది, అక్కడ గట్టే ఉండదు. కొన్ని చోట్లయితే ఇల్లు కూడా కూలిపోతున్నాయి, కుంగిపోతున్నాయి. ఇక మయన్మార్లో ఉన్న అయర్వాడి నది పరిస్థితి ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. నదుల నుంచి ఇసుకని తీయడం అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ నిర్మాణాలకు నష్టం కలిగిస్తుంది. నది ఒడ్డు నుంచి ఇసుకని తవ్వడం వల్ల వంతెనల పునాదులు కూడా బలహీన పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఘనా, అక్కడ నదిలో ఇసుక భారీగా వెలికి తీయడంతో కొండ ప్రాంత భవనాల పునాదులు దెబ్బతిని కూలిపోయే ప్రమాదం వచ్చింది. ఇసుక తవ్వకాల కారణంగా 2000లో తైవాన్లో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది. ఆ తర్వాత 2001లో పోర్చుగల్లో ఒక బ్రిడ్జ్ కూలింది. అప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఒక బస్సు ఉంది, అందులో 70 మంది ఉన్నారు, వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. ఇక మనం ఎంతసేపు సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, బిల్డింగ్స్, రోడ్స్ ఏ మాట్లాడుతున్నాం అనుకుంటున్నారేమో. శాండ్ తోటే కదా గాజు తయారు చేసేది. గాజుతో పాటు సోలార్ ప్యానెల్స్, కంప్యూటర్ చిప్స్ ఇలాంటి హైటెక్ ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా ఉపయోగించే స్వచ్ఛమైన సిలికా ఇసుకకి కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇసుకకి డిమాండ్ బాగా పెరగడంతో చాలా ప్రాంతాల్లో ఈ మాఫియా, ఇసుక మాఫియా టైప్లో ఒకటి తయారయ్యి దీన్ని వ్యాపారంలోకి దిగి అక్రమంగా తవ్వకాలు జరుపుతూ బ్లాక్ మార్కెట్లో అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఇలా ఇసుక రీచ్లలో చిన్నపిల్లల్ని బానిసలుగా చేసుకుని వాళ్లతో బలవంతంగా పనులు చేయిస్తున్నారని మానవ హక్కుల సంఘాలు ఓ గగ్గోలు పెడుతున్నాయి. ఇక దక్షిణ మెక్సికన్ రాష్ట్రం చియాపాస్లో ఒక నదిలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసినటువంటి ఎన్విరాన్మెంటలిస్ట్ని ఈ ఏడాది జూన్లో కాల్చి చంపేశారు. అంటే ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తే కనీసము భయపడకుండా వాళ్ళని చంపేయడానికి కూడా వెనకడట్లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ఈ ఏడాది జూన్లో, ఆ తర్వాత 2 నెలలకి ఇండియాలో, రాజస్థాన్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నటువంటి ట్రాక్టర్స్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసుల మీద కాల్పులు జరిపారు. ఈ ఏడాది స్టార్టింగ్లో సౌత్ ఆఫ్రికాలో 2 ఇసుక వ్యాపారుల మధ్య వివాదంలో తుపాకీ కాల్పులకు వాళ్ళు చనిపోయారు. ఇసుకకి ప్రత్యామ్నాయం ఉన్నది అన్న అవగాహన లేకపోవడం వల్ల పరిస్థితులు ఇలా మారుతున్నాయేమో అని. ఎందుకంటే కాంక్రీట్లో ఇసుకకు బదులుగా మిగతా పదార్థాలను వినియోగించే పద్ధతుల్ని ఆచరణలోకి తీసుకురావడానికి చాలామంది సైంటిస్టులు కృషి చేస్తున్నారు. ఫ్లై యాష్ అని, లేకపోతే చార్కోల్ అని, ఇలా రకరకాల, అంటే విద్యుత్ కేంద్రాల్లో మిగిలిపోయినటువంటి వ్యర్థాలని ఇసుకలాగా ఇసుక బదులు వాడచ్చు అని చెప్తున్నారు. సో మరి అది ఎంతవరకు అవుతుందనేది అయితే తెలియదు. అంటే ఇంకా పరిశోధనలు చేస్తున్నారు, కాంక్రీట్ని రీసైకిల్ చేయడం మీద కూడా చేస్తున్నారు. అంటే డెబ్రీస్ ఏదన్నా ఒక బిల్డింగ్ని కూలగొట్టేస్తే ఆ కాంక్రీట్ని మళ్ళీ రీసైకిల్ చేసేటట్టు ఆ డెబ్రీస్ని. అండ్ చాలా పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే నదుల్లో ఇసుక తవ్వకాలు దశల వారీగా ఆగిపోయినాయి. దీన్ని మిగతా దేశాలను అనుసరించాలనుకోవడం కొద్దిగా కష్టమే, బట్ నదులకి కలగబోయే నష్టాన్ని అరికట్టడం, తగ్గించాలంటే నిర్మాణ రంగం నదుల నుంచి ఇసుకను తీసుకోవడం ఆపేయాలని వాళ్ళు అంటారు. ఇప్పుడు పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఎలాంటి సామాజిక మార్పు కావాలనేది ఉంటుందో, దీనికి కూడా అలాంటి మార్పే అవసరం. నదులు, ఇసుకను చూసే విధానము ఇవన్నీ మారాల్సిన అవసరం ఉంది, ఆ తీరు మారాలి. అండ్ ఈవెన్ యుఎన్ఓ కూడా చెప్తున్నది ఇసుక తవ్వకాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి చర్యలు చేపట్టాలి అని. డబ్ల్యూటీఓలో కూడా విద్యావేత్తల్లో, యూనివర్సిటీ ఆఫ్ కొల్రాడోలో చాలామంది జియోగ్రఫిస్టులు, తర్వాత ఎన్విరాన్మెంటలిస్టులు, వీళ్ళందరూ కూడా ఒక సర్వేలెన్స్ వ్యవస్థ ఒకటి ఉండాలి అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే భూమి నుంచి ఎంత మొత్తంలో ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఇసుక తవ్వుతున్నారనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే దీనిలో చాలా వరకు లెక్కల్లోకి రాదు. జనాభా పెరిగే కొద్దీ ఇసుక అవసరం కూడా పెరుగుతుంది. సో దానికి తగ్గట్టు మనం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి తప్ప ఏదో ఇక ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోయి అర్జెంటుగా తవ్వేసి దాన్ని బ్లాక్ మార్కెట్లో తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్. సో శాండ్ క్రైసిస్ విషయానికి వస్తే ఒక చోట ఉన్నది ఇంకో చోట లేదని కాదు, అన్ని చోట్ల ఇలాగే ఉంది అండ్ ఇట్స్ అలామింగ్ అన్నిట్లాగే. సో దీనికి తగ్గట్టు మనము మార్పులు చేసుకోవాల్సిందే తప్ప ఇంకంతకుమించి ఏం చేయలేం. మరి ఏమవుతుందో చూడాలి. ఇదండి ఇవాళ చిత్రం బళ్ళారా విచిత్రం. తిరిగి రేపటి చిత్రం బళ్ళారా విచిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జవెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారా విచిత్రం కార్యక్రమం నవంబర్ 22, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
మా కోదండరాముని గుండెల్లో దాచిన వస్తున్నవే బండ ముత్తారమా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దేవుని బండ మేమంతా జారేది జారుడు బండ,
మేమంతా జారేది జారుడు బండ,
కట్ట కింద ఊడల మరిసెట్టు ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
ఉయ్యాల లూగేది ఒళ్ళు మరిసేటట్టు,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
మత్తడి గుళ్ళల్ల మునిగి తేలేది,
పెద్ద తూము కాడ ఈత కొట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. దొరగారి గడి గోడ ఎక్కి దొరికేది, దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
దూరా జాంపండ్లన్నీ దొంగిలించేది,
రేగు వండ్లకు పోయి రాళ్లతో కొడితే బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
బక్కరామక్కచ్చి బూతులు దిట్టేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
ఈత పండ్లకేమో అందరం పోయేది,
తాటి పండ్లను చేసి తొవ్వంతా ఆడేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. కొసకట్టకు కోతి కొమ్మ ఆడేది, తేనె పట్టును తీసి పిండి తాగేది,
తేనె పట్టును తీసి పిండి తాగేది.
జాజిరి పాటలు జోరుగా వాడేది, జాము రాత్రి దాకా మేము ఆడేది,
జాము రాత్రి దాకా మేము ఆడేది.
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోసమ్మ గుడి కాడ పొర్లు దండం పెట్టి,
కోన మండిన బువ్వ మొక్కి తినేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. ఏడాదికోసారి వచ్చేది జాతర, ఎక్కడున్నా గాని వస్తాను ముందర,
ఎక్కడున్నా గాని వస్తాను ముందర.
ఎడ్ల బండ్లనేమో గుడిసిట్టి దింపేది, గోవింద నామాలు మేమంతా వాడేది,
గోవింద నామాలు మేమంతా వాడేది.
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది,
శ్రీరామచంద్రుణ్ణి కొలిసి మొక్కేది.
ప్రేమానురాగాలు పంచి పెట్టేది.
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. పండుకు అసైదులాని అలై బలై తీసి అలుముకునేది,
అలై బలై తీసి అలుముకునేది.
శివరాత్రి నాడు శివ శివ అనుకుంటా రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది,
రాజన్న గుడి కాడ రాత్రంతా ఉండేది.
సైకిళ్లతోని పరుగులు పెట్టేది,
సైకిళ్లతోని పరుగులు పెట్టేది.
ఇసుకతోని బొమ్మ ఇండ్లు కట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. రాక కాలం వెళ్ళిపోతే కప్పతల్లాటలు కలిసి ఆడేది,
కప్పతల్లాటలు కలిసి ఆడేది.
పాటకు వానమ్మ పరవశించి పోయి నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది,
నేల తల్లిని ఒళ్ళంతా దడిపేది.
మా అమ్మ లచ్చమ్మ బెల్లంబు వండేది, పదివీలాడుకుంటా అందరికి పెట్టేది.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి.
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే ననుగన్న తల్లి. హనుమాన్ పండ్ల వెనకాల అడ్డబెట్టేది, బుడ్డు మల్లె కింద పైసలాడేది,
బుడ్డు మల్లె కింద పైసలాడేది,
పటేన్ల పొలములో పరిగేకు పోయేది, కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కోమట్ల ఇంటికి పరుగులు పెట్టేది,
కాశగడ్డితోని బీడీలు దాగేది,
కాశగడ్డితోని బీడీలు దాగేది,
కాకి ఎంగిలంటూ ఆశ పెట్టేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుంద తల్లి,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. రామాయణం మేము రాత్రంతా చూసేది, సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది,
సీత కష్టాలకు కన్నీళ్లు తీసేది,
మా తాత మాకేమో నీతులు చెప్పేది, సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది,
సీత బాయి కాడ ముచ్చట్లు పెట్టేది,
చెరువు నిండుకొని మత్తడి దురుకంగా,
నిండుకొని మత్తడి దురుకంగా,
ఉత్తారమంతా మురిసిపోయేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. లక్కలంతా బతుకమ్మ నాడు కొత్త సీరలతో కొరువు తీరేది,
కొత్త సీరలతో కొరువు తీరేది,
అసుకుం బుసుకుం అందరనేది, సత్తు ముద్దాలన్నీ పంచుకునేది,
సత్తు ముద్దాలన్నీ పంచుకునేది,
దసరా పండగ నాడు దండ కట్టుకొని,
పండగ నాడు దండ కట్టుకొని,
జమ్మి వంచుకొని అరుముకునేది,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. బడికి సెలవులు వచ్చినాయంటే వాడకట్టంతా ఆడుకునేది,
వాడకట్టంతా ఆడుకునేది,
మోదుగు సెట్లల్లో మేమంతా తిరిగేది, బంగారు పురుగుల దొరకబట్టేది,
బంగారు పురుగుల దొరకబట్టేది,
కాలువ నీళ్లకు కట్టలేసేది,
కాలువ నీళ్లకు కట్టలేసేది,
మెల్లంగా చేపల దొరకబట్టేది,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి. అందాల నిడిసి బతకబోయినా, అందాల పల్లెను విడిచిపోయినా,
అందాల పల్లెను విడిచిపోయినా,
తనువుల ప్రాణం ఉన్నంత వరకు నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి,
నీ జ్ఞాపకాలే నా పల్లె తల్లి,
పొద్దు పడుపునై వస్తానమ్మా,
పొద్దు పడుపునై వస్తానమ్మా,
నీ పొత్తిళ్ళల్లో నిదరోతానమ్మా,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి,
మా కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన,
కోదండరాముణ్ణి గుండెల్లో దాచిన,
గుర్తుకొస్తున్నవే బండ ముత్తారమా,
పాట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్నుగన్న తల్లి,
ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి, ఆట నేర్పిన పల్లె నీ కొందనాలే నన్ను గన్న తల్లి.